నాటు నడిపించబడతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. చదవబడ లేఖన భాగం నుంచి ప్రభు మన అందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా వాయిస్ క్లారిటీ లేకపోతే అలర్ట్ చేయండి. వాయిస్ ఓకే అనుకుంటే దయచేసి మీరు మౌనంగా ఉంటే నేను వాక్య ధ్యానంలోకి వెళ్తాను. వాయిస్ ఓకే అనుకుంటే దయచేసి కాన్ఫిడెన్స్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చదవబడ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రియులారా, మరి మీకు వాయిస్ లోలో ఉందమ్మా? డిఆర్డిఏకి లోలో ఉందా? అట్లాగే రైట్. అలాగే దయచేసి గమనించండి, ఆల్రెడీ మీ గ్రూప్ లో అనౌన్స్ చేసాం, విజయవాడలో నెక్స్ట్ సాటర్డే, నెక్స్ట్ సండే, ఈ సాటర్డే సండే కాకుండా రెండు దినాలు ప్రార్థన మీద ప్రత్యేక కూర్పులు ఏర్పాటు చేసాం. నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ పేట్రియట్ జాషువా గారు గొప్ప ప్రార్థనా పరుడు, ఆయన ద్వారా ప్రారంభమైన ఎన్పిఎన్ నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మనం పరిచర్య ప్రారంభించాం. ఈ పరిచర్య కొనసాగాలన్నా మన మట్టుకు మనం దేవుణ్ణి బలపడాలన్నా ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. దాని కొరకు రెండు దినాలు ప్రార్థన మీదే సెషన్స్ ఉంటాయి. 50 మందికి మాత్రం అవకాశం ఉంది. మీలో ఆసక్తి కలిగిన వారు 10వ తేదీలోపు మాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మిగతా వాళ్ళు దయచేసి ప్రార్థన చేయండి. మరి అందరికి కూడా అవకాశం ఇవ్వాలని ఆశ ఉంది. ప్రభు నడిపింపుని బట్టి మనం ప్లాన్ చేయగలం. ఈ సెషన్స్ కొరకు మాత్రం దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. డిఆర్డిఏ ఒకసారి వాయిస్ కన్ఫర్మ్ చేస్తారమ్మా, మీకు ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమకల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన కృపను బట్టి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మా ప్రభు ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు భద్రపరిచారు, మీకు స్తోత్రాలు. మరలా మేమందరము నీ పాదాల వద్దకు వచ్చి నిన్ను స్తుతించి మహిమపరచడానికి, నీ సన్నిధిలో గడపడానికి, ఆనందించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవామి స్తోత్రాలు. మేమైనా కేవలం పాలు తాగేవారుగాను, ఆధ్యాత్మికంగా పసిబిడ్లుగాను, బలహీనులుగాను ఉండటం మీ చిత్తం కాదు. మేము బలవంతులు కావాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. దాని ప్రభువా, మీరు మమ్మల్ని ప్రభు అనేక రీతులుగా నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన బైబిల్ డాక్టర్స్ విషయంలో కూడా మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మీ ఆత్మ కొరకు సరైన అవగాహనలోకి రావడానికి, అంతమాత్రమే కాదు మేము అందరం ఆత్మ నింపుదల అనుభవంలోకి రావడానికి మీరు మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకుంటూ, రాత్రి మీరు తీసుకొచ్చిన హైదరాబాద్ సిటీ సహవాసాన్ని బట్టి, ఉమ్మడి ఖమ్మం సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వికారాబాద్ సహవాసాన్ని బట్టి, మహబూబ్ నగర్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మా ప్రియులు నాయన డిఆర్డిఏ డిపార్ట్మెంట్ బట్టి, ఐటీ బిలీవర్స్ బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ ఒక్క కాన్ఫిడెన్స్ లో కూడా ఆటంకాలు కలగకుండా మీకు కంచి ప్రకటిస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి, సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ఈ సమయంలో మా ప్రియులు మాతో పాటు కలిసి నాయన ఒక ఆరాధన కొనసాగుతుండగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, అలాగే ఇతర డిపార్ట్మెంట్లు జరుగుతున్న ప్రార్థనలోను, అన్ని ఎస్ఎఫ్జే ప్రార్థన కూడుకుల్లోను ప్రభు వాక్య పరిచారకులు మీరు బలపరచండి, నడిపిస్తున్నాను మీరు బలపరచండి. సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, ఎక్కడ పవర్ కట్, ఎక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం, ఎక్కడ ప్రభు సాతానికి ఆధిపత్యం కనిపించడానికి వీల్లేదు, సర్వాధికారి అయిన మీ అధికారం కిందకే అన్ని కాన్ఫరెన్స్లు తీసుకొస్తూ నన్ను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, రాత్రికాల సమయాన్ని, ఈ వాక్య ధ్యాన సమయాన్ని దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ, మహిమ మీకే ఆపాదిస్తూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనం ప్రత్యేక రీతిలో ప్రతి ఈ గురువారము బైబిల్ మూల సిద్ధాంతాల మీద ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా పరిశుద్ధాత్మ దేవుని గుర్చిన లేఖన సత్యాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మరి చాలా పదాలు, వాడుకలో ఉన్న పదాలు, ఆత్మను పొందుకోవడం అంటే ఏంటి, ఆత్మచేత నింపబడడం అంటే ఏంటి, ఆత్మచేత నడిపించబడడం అంటే ఏమిటి, ఆత్మను దుఃఖపరచడం, ఆత్మను ఆర్పివేయడం అంటే ఏమిటి, అనేక విషయాలు ఆలోచన చేయగలిగాం. గత వారం మనం ఆ పెంతెకొస్తు కొరకు మనం ఆలోచన చేయగలిగాం. బైబిల్లో పెంతెకొస్తు పండుగ ఉంది. పెంతెకొస్తు పండుగ మరి అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు అనుభవంగా అది సంఘంలో ప్రఖ్యాతి చెందింది. కారణం, పెంతెకొస్తు పండుగ దినమందు 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను కుమరించిన ఆ విశేషమైన ఘట్టం అది చరిత్రకు ఎక్కింది. కాబట్టి మన పెంతెకొస్తు అంటే ఏమిటో కూడా సరిగ్గా అర్థం చేసుకోగలిగాం. మనం ఈ దినమందు ప్రాముఖ్యంగా ఆత్మ నింపుదలకు కలిగే ఆటంకాలు, మనం అలాంటి పెంతెకొస్తు అనుభవంలోకి వెళ్లకుండా ఉండటానికి, పెంతెకొస్తు అనుభవం అన్నప్పుడు నేనేది పెంతెకొస్తు సంఘంలో చేరమంటున్నానని కాదు, అది ఒక సంఘానికి పెట్టుకున్న పేరు. మనం పెంతెకొస్తు కొరకు మనం చూడగలిగాం, అప్పుడు వరకు వారు తిరుగువారుగా ఉన్నారు, ఆ తర్వాత వారు ధైర్యవంతులయ్యారు, వారి చేత అద్భుతాలు, మహత్కార్యాలు జరగటం మనం చూసాం. దేవుడు తన రాజ్య సువార్త కొరకు వారిని ఎలా ఎక్విప్ చేశాడు, తన ఆత్మచేత ఎలా నింపాడో కూడా మనం చూడగలిగాం. కాబట్టి ఈ దినమందు ప్రాముఖ్యంగా ఆత్మ నింపుదల అనుభవానికి కలిగే ఆటంకాలు, పరిశుద్ధాత్మను నింపుదలకు కలిగే ఆటంకాలు. మనం ఈ వాక్యాలను చదువుతూ ఉన్నప్పుడు ఇదంతా బాగానే ఉంది కానీ మరి నేను అలాంటి అనుభూతిలోకి రాలేదే, నాలో ఆత్మ వరాలు లేవే, నాలో ఆత్మ ఫలాలు కనబడడం లేదే, నేను ఆత్మ నింపుదల అనుభవంలోకి నేను రాలేదే అన్నది సహజంగా మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు మనకు కలిగే సందేహమే. కాబట్టి వాక్యపు వెలుగులో దేవుడు అందరి కొరకు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపిస్తే అందరూ పరిశుద్ధాత్మ చేత నింపుదల అనుభవంలోకి రావాల్సి ఉండగా, ఈవెన్ సంఘాల్లో కూడా, క్రైస్తవ విశ్వాసుల్లో కూడా మారు మనసు రక్షణ అనుభవం పొందినామని చెప్పుకుంటూ మానకుండా సంఘ కట్టుబాటుకు లోబడ్డ వారిలో కూడా ఈ ఆత్మ నింపుదల అనుభవంలోకి రాకపోవటం, వారు జయ జీవితాన్ని అనుభవించకపోవటం, వారు లోకం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవటం, వారు ఈవెన్ వారి పాత స్వభావాన్ని వారు జయించలేకపోవటం అన్నది మనం చూస్తున్నాం. ఒకవేళ అది మన స్వీయ అనుభవం కూడా కావచ్చు, మనమే అలాంటి ఒట్టుపోయిన స్థితి, ఓడిపోయిన పరిస్థితి గుండా వెళ్తున్నామేమో. దానంతటికి కారణాలు వాక్యం ఏం చెప్తా ఉంది, మనం సరి చేసుకోవాల్సిన విషయాలు. నన్ను దేవుడు తన ఆత్మచేత నింపి ఆయనను బలంగా వాడుకోకుండా ఉండడానికి ఎలాంటి పరిస్థితులు కారణమవుతాయి, నేనేమైనా ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నానా అని మనల్ని మనం చెక్ చేసుకోవడానికి కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగం ఉంది కదా, ఒక 5 విషయాలను మనం ఈ రాత్రి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, అక్కడ రాయబడ్డ మాట, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అన్నాడు. దాన్ని మనం ఏమంటామంటే ఇగ్నోరెన్స్ అంటాం. తెలియకపోవటం ఒకటే, తెలియకపోవటం అన్న మాట కన్నా తెలుసుకోకపోవటం. మనం పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత, ఆత్మ నింపుదల అవసరత కొరకు మనమే అన్వేషించకపోవటం, మనమే పరిశోధించకపోవటం, మనమే తెలుసుకోకపోవటం. కాబట్టి వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధాత్మనికి ఆయన వ్యక్తి పేరైతే ఆత్మ అన్న మాట విన్న తర్వాత మీది డిఆర్డిఏ ఫోన్ నా చేతిలో పెట్టుకొని నోటి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను, మీకు ఇంకా రావట్లేదంటే వేరే ఆప్షన్ లేదు మరి. ఏం లక్ష్మణ్ వాయిస్ రావట్లేదు నీకు? ఆ కొంచెమే అడ్జస్ట్ అయ్యే స్వామి, ఆ కొంచెమే కదా మొత్తం రావట్లేదా? నేను మొత్తం అందరు ఫోన్లు ముందు పెట్టుకున్నాను, మీ ఒక్క ఫోన్ చేత పట్టుకున్నా. అడ్జస్ట్ అవ్వు, నువ్వు మెసేజ్ పెట్టావంటే నేను నీ మెసేజ్ చూస్తాను కూర్చోవాలి. మరి వాయిస్ బ్రేక్ అయితే మాట్లాడు, లేకపోతే కామ్ ఉండు. ఈ ఒక్కరోజే, నెక్స్ట్ వీక్ నుంచి వేరే మొబైల్ వాడతాం. సరే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. డిఆర్డిఏ థ్యాంక్ యూ. కాబట్టి పిల్లరా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి అన్న పేరు ఆత్మ అన్న మాట దగ్గర అనేవి గాలి కాదు. మనం చాలా విషయాలు ఆలోచన చేసాం. ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన ఆ త్రిత్వంలో ఒక వ్యక్తి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న ఆ ఈ ట్రినిటీలో ఆయన ఒక వ్యక్తి. ఆయన సృష్టిలో ఉన్నాడు, ఆయన అంతవరకు ఉంటాడు, ఆయన మానవుని సృష్టిలో కూడా ఆయన ఉన్నాడు. అలాంటి ఆయన మనల్లో ఉండాలన్నా, మనల్ని వాడుకోవాలన్నా, మనం ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, ఆయన కొరకు మనకు ఉండాల్సిన అవగాహన లేకుండా, మనం ఆయన చేతులు వాడబడడానికి ఇష్టపడకుండా, ఆయనంతటా ఆయన మనం నింపి, ఆయనంతటా ఆయన మన బలమైన సాధనాలుగా వాడుకోవడం అన్నది అది ఆయనకి ఇష్టం లేని పని. కాబట్టి ఆ పుట్టుకతోటే ప్రాముఖ్యంగా ఆత్మను పొందుకున్నవారుగా లేదా నాజీరు చేయబడ్డవారుగా రాయబడ్డవారి విషయంలో కూడా మన ఎగ్జాంపుల్ సంసోన్ తీసుకుంటే, పరిశుద్ధాత్ముడు ఆయన విడిచిపెట్టేసినట్లుగా, దేవుడు ఆయన ఎడబాసినట్లుగా వాక్యంలో రాయబడింది. కారణం ఏంటి? ఆయన దేవునికి చూపించాల్సిన విధేయత చూపించలేదు. ఆయన తన్ను తాను పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన తన విషయంలో వేశ్య పంచన చేరినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ వాక్యంలో ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనము మన పార్ట్ ఏంటి? దేవుడు తన ఆత్మ చేత మనం నింపాలన్నా, మనల్ని బలపరిచి వాడుకోవాలనుకున్నా, మన పార్ట్ ఏంటి, మనం చేయాల్సినవి ఏంటి అన్నదే మనం ఆలోచించేయటం మంచిదని లేఖనాల నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకునే ఆశపడుతున్నాను. అందులో మొదటిగా ఒకటి, మనం ఆయన కొరకు అవగాహన కలిగి ఉండకపోవటం. అదే పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్పాలనుకున్నాడు? ఈ 12వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో చాలా విపులంగా రాస్తూ ఉంటాడు. చాలా మంది సేవకులు దేవుని ఆత్మ కోసం మాట్లాడుతూ ఉంటే, ఈయన కరిస్మేటిక్ బోధకుడు, ఈయన అద్భుతాలు మహత్కార్యాల కొరకు చెప్పి జనాన్ని ఆకర్షించుకుంటున్నాడు అని అంటారేమని చెప్పి దేవుని ఆత్మ కోసం మాట్లాడడానికి భయపడతా ఉంటారు. కానీ పౌలు పరిశుద్ధాత్మ దేవుని కొరకు మాట్లాడడానికి భయపడలేదు, కానీ చాలా బలంగా ఆయన బోధించడాన్ని మనం వాక్యంలో చూస్తున్నాం. మన మట్టుకు మనకి లేఖనాల్లో నేను పరిశుద్ధాత్మ దేవుని గురించిన డాక్టరీని, ఈ సిద్ధాంతాన్ని ధ్యానం చేద్దామని ప్రారంభించినప్పుడు ముగించేద్దాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఇప్పటికీ మనం ఒక 15 అంశాలుగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఒక 4 నెలల నుంచి ఇదే ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుని కొరకు లేఖనాలు రాయబడ్డాయి. కాబట్టి మనం బైబిల్లో ఉన్న సత్యాలను తెలుసుకోవాలి, అన్వేషించాలి అన్న ఆసక్తి మనం లేకపోతే ఆయన మనలోకి రావడానికి ఇష్టపడ్డు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మరొక వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడాలి. మొదటి అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదే జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుంచి వచ్చును. కాబట్టి దేవుడు మనకి శ్రేష్టమైనవి ఇస్తాడు అన్న అవగాహనలోకి మనం రావాలి. చాలాసార్లు భూమి మీద ఆ నేల మీద ఉన్న కాసుల కొరకు, ఆ వెండి కొరకు, బంగారం కొరకు, పేరు కొరకు, పలుకుబడి కొరకు, ఘనత కొరకు చాలా ప్రాకులాడుతున్నాం, చాలా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన జీవితకాలం అంతా దానికి సరిపోతుంది. కానీ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడేది, ఆయన మనుషులు ఇచ్చే వాటి అన్నిటికంటే, ఈవెన్ తండ్రి ఏ కుమారుడికైనా తన తండ్రి ఇచ్చేదానికంటే ఇది మనం బాగా అర్థం కావడానికి ఆయనే భూ సంబంధమైన వాటితో పోలిస్తూ ఒక సందర్భాన్ని మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త మళ్ళీ యాకోబు పత్రిక వద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము చూడండి, ఆయన ఇలాగ అంటాడు 11వ అధ్యాయం 11వచనం, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా అన్నాడు. మీరు తండ్రి అయితే మీ పిల్లోడు అడిగిన దానికన్నా ఏమాత్రం అదన్నా ఇస్తారు, దానికంటే బెటర్గా ఉన్నది ఇస్తారు. అంతే తప్ప ఏదో శత్రువుకి ఇచ్చినట్టుగా వాడు చేపను అడిగితే పామును మీరు ఇస్తారా, ఎవరు కదా అంటున్నాడు. కింద వాక్యం అదే చెప్తా ఉంది, గుడ్డును అడిగితే తేలునిచ్చునా అన్నాడు. కాదు కదా, కాబట్టి ఏది అడిగితే అదే ఇస్తాం, అంతకంటే బెటర్గా ఉన్నది ఇస్తాం. అయితే కింద వాక్యంలో ఆయన ఇలాగే అన్నాడు, 12వచనం, మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నీయా ఎరిగి ఉండగా అంటాడు. కాబట్టి మీ స్థాయికి తగ్గట్టుగా మీ పిల్లలకు అవసరమైన వాటిని మీరు ఇస్తారు. మరి నేను పరమ తండ్రి ఆయన బిడ్డలైన మనం ఆయన్ని అడిగితే, మనం ఆయన అడగగలిగితే ఆయన మనకి ఏమి ఇస్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వచనంలో శ్రేష్టమైన ఈవులు ఇస్తారట, సంపూర్ణమైన వరాలు ఇస్తారట. ఆయన ఇచ్చేవి మనం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చిన్నవి కావు, కొద్దిపాటివి కావు అనే వాక్యం నుంచి మనం ఎరగటం ఎంతైనా మంచిది. శ్రేష్టమైన ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సంపూర్ణమైన ఏమిస్తాడు, వరం. ప్రతి వరం, సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడి నుంచి వస్తుంది? పరసంబంధమైన వరాలు, పరసంబంధమైన ఈవులు, అవన్నీ పరసంబంధమైనవి జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచి వచ్చినాం అన్నాడు. ఆయన దగ్గర ఏముందో, ఆయన మనకి ఏమి ఇస్తాడో, ఆయన దగ్గర ఉన్న వాటిలో ఏది మనం కోరుకోవాలో మనకు అర్థం అవ్వాలి. ఇక్కడే మొదటి అధ్యాయంలో ఈ 17వ వచనానికి పైన అంటే ప్రారంభ వచనాల్లో 5వ వచనం చూడండి, మనం శ్రేష్టమైంది అని మాట్లాడుకుని ఒక సంగతి కొరకు ఆయన రాస్తున్నాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడది అతనికి అనుగ్రహింపడును, ఆయన ఎవరిని గద్దెంపుక అందరికీ ధారాళంగా దయచేవాడు. అడగండి, ఆయన ఇచ్చేస్తాడు అన్నాడు. ఏమిటి అడగాలి, ఏమి ఇచ్చేస్తాడు? జ్ఞానం అన్నాడు. ఆ 5వ వచనాన్ని 17వ వచనపు వెలుగులో మనం చదివితే ఆ జ్ఞానం ఏ జ్ఞానం మనకు అర్థం అవుతుంది. 5వ వచనంలో జ్ఞానం కోసం అన్నాడు. మనం పరీక్షలకు వెళ్తున్నప్పుడు, మనం పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నప్పుడు, కాలేజీలో చేర్పిస్తున్నప్పుడు ఆయన అడగమన్నాడు, ఆయన ఇచ్చేస్తానన్నాడు. నీ కెమిస్ట్రీ వీక్గా ఉంటే కెమిస్ట్రీ అడిగి ఇచ్చేస్తాడు, మ్యాథ్స్ వీక్గా ఉంటే మ్యాథ్స్ అడిగి దేవుడు ఇచ్చేస్తాడు, నీకు ఏది కష్టం కూడా అదే దేవుడు ఇచ్చేస్తాడు. ఆయన దయగలిగిన వాడు కాబట్టి ఇచ్చేస్తాడు. కానీ ఈ వాక్యం చెప్తుంది దానికోసం కాదు. శ్రేష్టమైన ఈవులు, పరసంబంధమైన ఈవులు, సంపూర్ణమైన వరములు, దాని కొరకు మనం అడగాలట. ఇందుకే జ్ఞానం అన్న మాట దగ్గర సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చివరి మాటల్లో 2 రకాల జ్ఞానముల కొరకు రాయబడ్డది. ఒకటి భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. 2 పైనుండి వచ్చే జ్ఞానం. 15వ వచనంలో భూ సంబంధమైన జ్ఞానాన్ని దెయ్యాల జ్ఞానం అన్నాడు. 17వ వచనంలో పైనుంచి వచ్చే జ్ఞానాన్ని పవిత్రమైంది అన్నాడు. మనం ఈ మాట తీసుకెళ్లి దెయ్యాల జ్ఞానానికి అన్వయించుకొని దెయ్యాల జ్ఞానం, లోక సంబంధమైన చదువు, లోక సంబంధమైన వాటిలో మనం మంచి మార్క్స్ పాస్ అవుతే దానికి ఆ క్రెడిట్ అంతా దేవుడిదే అన్నట్టుగా మనం మాట్లాడడం, అది వాక్యం పట్ల సరైన అవగాహన కాదు. కాబట్టి మనకి బైబిల్ మీద ఒక అవగాహన ఉండాలి. మనకి పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన ఉండాలి. మనం ఆయన కొరకు వెతకాలట, ఆయన కొరకు మనం అన్వేషించాలట. వెండిని వెతికినట్టుగా వెతకమంటాడు, బంగారాన్ని వెతికినట్టుగా వెతకమంటున్నాడు ఆయన. కాబట్టి ప్రిల్లారా, ఇక్కడ మనం ఆత్మ సంబంధమైన వరాల గురించి తెలుసుకోకపోవటం, పరిశుద్ధాత్మను గురించిన అవగాహన రాకపోవటం, మిగతా విషయాలు అలా ఉండుంకా. ఐఫోన్ చేతికి ఇస్తే నాకెందుకు వచ్చిందిలే అంటావా? నిద్రపోకుండా ఎందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో మొత్తం గెలిగి తెలుసుకుంటాం కదా. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిన్న వస్తువా? ఆయన చిన్న స్మార్ట్ ఫోనా? ఆయన కొరకు, దేవుని కొరకు మనలో ఆ తృష్ణ లేకపోతే, మనకు ఆసక్తి లేకపోతే, ఆయన తెలుసుకోవాలి అన్నంత ఆ ఖాళీ వీలు నీకు లేకపోతే, ఆయన ఓరకు నిన్ను నింపి తన వరాలన్నీ నీకు ఇచ్చేవాడు ఇవ్వడానికి మాత్రం ఆయన సిద్ధంగా లేడని వాక్య పెరుగులో అర్థం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి జ్ఞానము అన్న మాట దగ్గర వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న లేఖన భాగం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మన సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతా ఉన్నాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అన్నడంత శ్రేష్టమైన మాటలు. పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞాన వివేకములకు, ఆలోచనకు, తెలివికి ఆ ఆధారమైన ఆత్మగా వాక్యంలో మాట్లాడతాడు. కాబట్టి యాకోబు 1:5లో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగండి అన్న మాటని ఎట్లా తీసుకోవాలి? 1:17లో ఏమంటున్నాడు? శ్రేష్టమైన ప్రతీది, సంపూర్ణమైన ప్రతి వరం దేవుని వద్ద వస్తుంది, అది పరసంబంధమైంది, జ్యోతిర్మడుగు తండ్రి వద్ద నుంచి వచ్చిన మాటను మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎందుకు అలాంటి శక్తివంతమైన క్రైస్తవులుగా మనం జయ జీవితంలోకి రాలేకపోతున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆత్మచేత నడిపించబడలేకపోతా ఉన్నాం అన్నది గుర్తెరగాలి. ఎందుకు మనం ఆత్మచేత నడిపించబడలేకపోతున్నాం, ఆత్మచేత నింపబడలేకపోతున్నాం అంటే నీకు అంత ఆలోచన ఎక్కడుంది, తెలుసుకునే ఆసక్తి ఎక్కడుంది, అన్వేషించే ఆసక్తి ఎక్కడుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉంటే ఆయన మనల్ని నింపడు. కాబట్టి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మన మూల వాక్యం, ఆత్మ సంబంధమైన వివరాల గురించి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదని చెప్పి ఎంత సుదీర్ఘంగా ఆత్మ వివరాల కొరకు ఆయన కొరింథీ సంఘంతో చర్చించాడో ఆ కొరింథీ మొదటి పత్రిక 13:14, 12:3 మనం చూడగలం. కాబట్టి మొదటి మాట, నేను ఆయన కొరకు తెలుసుకోకపోతే, నేను ఆయన మీద డీప్ అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్ నాకు లేకపోతే, ఆయన నాతో సంబంధం పెట్టుకోవడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్న విషయాన్ని మనం ఈ రాత్రి ఎరగడం చాలా అవసరం. రెండో మాట, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం నుంచే మరొక వాక్యాన్ని మనం చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూద్దాం. 14వ వచనం నుంచి, శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. పై వచనాల నుంచి మనం ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆత్మ వరాల కొరకు అర్థం చేయించడానికి ఒక మాట ఇలా అంటున్నాడు. చూడండి 13వ వచనం చూడాలి. అలాగనగా, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందితిమి, మనం అందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి అంటూ కింద వాక్యం ఏమంటున్నాడు? శరీరం ఒక్కటే అయితే అవయవాలు వేరు వేరు అవయవాలు, ఒక్కొక్క అవయవం యొక్క పని వేరు, ఒక్కొక్క అవయవానికున్న ప్రాధాన్యత వేరు. కానీ అవయవాలన్నీ కూడా పోటీ పడబట, అవయవాలు ఏవి కూడా ఒకదానితో ఒకటి గొడవ పడబట. 15వ వచనంలో ఇలా అంటాడు, నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకపోలేదు, నేను కన్ను కాను గనక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకపోలేదు అన్నాడు. అని శరీర అవయవాలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి, అయితే ఒక్కటిగా ఉంటాయి. బలహీనమైన ఉన్నవి అవి అవసరమే, బలమైన ఉన్నవి అవి అవసరమే అని అన్ని అవయవాల కోసం మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కొరకు మాట్లాడుతున్న సందర్భంలో ఎందుకు పౌలు భక్తుల ద్వారా ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, సహజంగా వరాలను మనం మిగతా వారితో పోల్చుకుంటాం, అందరికి బాగా ఇష్టమైన వరం దీన్ని ప్రవచన వరము అంటారు, లేదా బోధన వరము అంటారు. ప్రీచర్ కి చాలా ఫాలోయింగ్ ఉంటారు, చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అట్లాగే కొన్ని వరాలు బాగా ఆకర్షణీయంగా, స్వస్థత వరం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అద్భుత కార్యాలు చేసే శక్తి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కరికి అన్ని వరాలు ఎవరు, పైవచనాలు అదే రాయబడింది, ఒక్కొక్కనికి తన చిత్తము చెప్పిన కొన్నిటిని కొన్నిటిని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడు, దేవుడు నన్ను ఏ రీతిగా వాడుకోవాలనుకుంటున్నాడు అన్నదానికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా, మనం ఎవరితోనో పోల్చుకోవడం ద్వారా, ఎవరితోనో పోల్చుకోవడం ద్వారా, ఆ వరం మనకు లేదు అనుకోవడం ద్వారా, మనకున్న వరాన్ని మనం గ్రహించకపోవటం ద్వారా, మనం పరిశుద్ధాత్మ వరాలను వాడుకోకపోవటం ద్వారా నిష్ఫలులుగా మిగిలిపోతాము. అంతకు మించిన ఆ అనుభవంలోకి ఆయన మనం వాడబడుతున్న కొద్దీ ఇంకా ఇంకా అనేక రెట్లుగా నింపి వాడుకుంటాడు అన్నది లేఖన సత్యం. మనం ఉన్న వరాలు నిర్లక్ష్యం చేసేవారుగాను ఇతరులతో పోల్చుకొని కూర్చుని వారుగా ఉంటే తప్పకుండా ఆ స్థాయి దాటి మనం పైకెళ్ళం, పైగా దిగజారిపోతామన్న విషయాన్ని మనం గ్రహించుకోవడంతైనా అవసరం. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట అది. అక్కడే 12:4-6 చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4-6 కృపా వరములు నానా విధముగా ఉన్నవి, గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, గాని ప్రభు ఒక్కటే. కృపా వరాలు వేరు వేరు, కానీ ఆ వరాలకి కర్త అయిన ఆత్మదేవుడు ఒక్కడే, ఒక్కడే అన్న మాట మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ కింద వచనాల్లో ఆయన ఇలాగన్నాడు, 7 అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం. అందరి ప్రయోజనముతో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ప్రభు ఇస్తున్నప్పుడు మనం ఏదో మనకు ఆశపడ్డ వరం, లేదా ఇతరుల్లో బాగా మనం చూడగలుగుతున్నది మనకు కూడా కావాలనుకుని పోల్చుకొని అది లేదు అనుకుని మనం ఇతరులతో పోల్చుకొని చతికిలు పడిపోవడం ద్వారా మనం ఆయన చేత నింపబడి నడిపింపబడుతున్న అనుభవంలోకి రాలేమని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. 3 మొదటి తిమోతి పత్రిక 4:14 వెళ్దాం. మొదటి తిమోతి పత్రిక 4:14 పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయకము అన్నాడు. దాన్ని నిర్లక్ష్యము అంటాం, నెగ్లిజెన్స్ అంటాం. ఈ నిర్లక్ష్యం అన్న దాని విషయంలో నిజమే, దేవుడు మనం మన అనుభవంలో మనం మాట్లాడుతాం, మనం ఆయనకు బాగా కనెక్ట్ అయ్యాం, ఆయన మనల్ని వాడుకోవడం ప్రారంభించాడు, ఆయన ఫలానా ఏరియాలో మనం వాడుకుంటున్నాడు, ఫలానా గిఫ్ట్ నాకుంది అన్న గ్రహింపు మనకుండి కూడా ఏదో బిజీలో పడిపోయి మనం ఆత్మీయ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భౌతిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన శరీర సంబంధులుగా ప్రవర్తించడాన్ని బట్టి, మనం నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి, మనం ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి ఏమవుతుందట, పరిశుద్ధాత్మ వరాన్ని మనము కోల్పోతాం, అంతకు మించిన అనుభవంలోకి మనం వెళ్ళం. కాబట్టి పౌలు తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయొద్దు, నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయొద్దు. 15 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకో. ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలి, వీటిని నిర్లక్ష్యం చేయొద్దు, ఇంకా వాటిని సాధకం చేయాలి, వాటి మీద మనసు ఉంచాలి, వాటి కొరకు ప్రార్థన చేసుకోవాలి అని ఆయన ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఒకవేళ మనం ఆత్మీయ విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఆత్మ వరాల విషయంలో నిర్లక్ష్య పరులుగా మనం ఉంటే తప్పకుండా మనం ఆయన నింపుదలను మనం అనుభవించలేమని గుర్తెరగటం మంచిది. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూద్దాం. 2 తిమోతి పత్రిక 6వ వచనంలో ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? ఆయనకి ఇచ్చాడు, దాన్ని నువ్వు డెవలప్ చేయాలి. ఆయనకిచ్చాడు, దాన్ని నువ్వు వాడుకోలో పెట్టాలి. దాన్ని పూర్తి స్థాయిలో నువ్వు వాడాలి. దాన్ని ప్రజ్వలింప చేయాలి అంటాడు. ఆయనిచ్చిన ఆ నిప్పు కణాన్ని నువ్వు బగబగ మండడానికి, పెద్ద మంటగా మారడానికి నువ్వు అంతగా దాన్ని వాడుకోవాలి అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు అని వాక్యం చెప్తా ఉండగా, ఆయన మనకిచ్చిన వరము విషయంలో మనం అజ్ఞానంగా లేదా అవగాహన లేని వారిగా ఉండటాన్ని బట్టి మన ఎదుగుదల ఆత్మీయంగా అక్కడితో ఆగిపోద్ది. 2, ఆయన మనకిచ్చిన వరమును మనం ఆ ఏరియాలో దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ, దాని కొరకే నన్ను ఎట్లా ఎక్విప్ చేశాడు, దాని కొరకే నా హృదయాన్ని ఆయన సిద్ధం చేశాడు అన్న విషయాన్ని మనం పక్కన పెట్టి, మనం ఏదో ఎవరితోనో పోల్చుకొని అది ఉంటే నేను చేస్తాను, ఆ పరిచర్య అయితే నాకు ఇష్టమైన పరిచర్య అని చెప్పి మనం ఇతరులతో పోల్చుకోవడం ద్వారా చటుకులు పడిపోతామో, మనం అది మన ఎదుగుదలకు ఆటంకం అయిపోతుందని వాక్యం నుంచి మనం చూడగలుగుతున్నాం. 3వది, నిర్లక్ష్యంగా ఉండటం. ఆయన మనకిచ్చాడు కానీ భూ సంబంధమైన విషయాల్లో మాత్రం చాలా చురుకుగా ఉంటాం, చాలా మెలకుగా ఉంటాం, చాలా బాగా సాధన చేస్తాం. కానీ ఆత్మీయ విషయాల్లో, అందుకే ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది డైలీ చేయాలి అన్నది మనం వింటున్నమాట. మరి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అన్నది ఎప్పుడైనా ఎవరైనా బలవంతం చేస్తే, ఆదివారం గుళ్ళో గంట కొడితే, లేదా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నిన్నేదైనా అడిగితే, అప్పుడు నీకు మూడు ఉంటే, అప్పుడు నీకు ఖాళీ ఉంటే, అప్పుడు నీకేమైనా దయ కలిగితే, అప్పుడు నువ్వేదైనా సరే చెయ్యాలనుకుంటే, అరా పొరా ఏదో ఒకటి చేసి వదిలేసి అంత సోమరుబోతుల్లాగా నిర్లక్ష్యపరుల్లాగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా లేడు, తన ఆత్మచేత నింపడానికి మన సిద్ధంగా లేడు. మనం మాత్రం మనకిచ్చిన దాన్ని ప్రజ్వలింపు చేసేవారిగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. తర్వాత ఎందుకు మనం ఆయన చేత వాడబడలేకపోతున్నాము అన్నమాట దగ్గర ఆ ఫియర్ భయం, మనకున్న భయం, వాక్యం ఏముంటుందో మనం చూడాలి. అదే తర్వాత వచ్చిన చూడండి, 2 తిమోతి పత్రిక 7వ వచనాన్ని చూద్దాం. 2 తిమోతి పత్రిక 7వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మనియలేదు. మనం ఎందుకొరకు వాడబడలేకపోతున్నామంటే మనలో గూడు కట్టుకున్న భయం. మనకు ఏం భయం ఉంటుంది? మనకేం భయం ఉంటుంది? తప్పకుండా ఏమనుకుంటారో, జనం ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో. ఆడపిల్లని కదా, నేను చేయగలనా, నేను వెళ్ళగలనా, నన్ను దేవుడు వాడుకుంటాడా, ఏవో ఏవో భయాలు. కానీ వాక్యం అంటుంది ఆయన మనకి పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ఆయన మనల్ని ధైర్యపరుస్తూ, ఆయన మనల్ని ప్రేరేపిస్తూ, ఆయన మనం నడిపిస్తున్నప్పుడు కూడా నువ్వు ఆయన స్వరాన్ని వినకుండా నీ మట్టుకు ఓరకనే వణుకుపోయి భయపడిపోయి అట్లాగే మౌనంగా కూర్చుంటా ఉంటే, నీ వైపే చూస్తూ ఆయన ఇంకా వెయిట్ చేస్తాడు అనుకోవటం మన అమాయకత్వం అని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మనం ఆ భయపడుతో కూర్చోవడం కూడా ఆత్మ నింపుదలకు ఆటంకంగానే ఉంటుందని దయచేసి అర్థం చేసుకుందాం. 2వ విషయాన్ని, భయం అన్నది ఏది జనం మీద అనుకుంటారని కాదు, ఇంకొక మాట, ఏదో ఆర్డినరీ క్రైస్తవుడిగా ప్రభు నమ్ముకొని ఆయన ఆశీర్వాదాలు పొందుకొని అలాగ చక్కగా ఆశీర్వాదకరంగా జీవించేయాలి తప్ప, ఆయన ఏదో తన ఆత్మచేత నింపేస్తే, నేను ఒక క్రైస్తవ సన్యాసిని అయిపోతే, లేకపోతే మిషనరీని అయిపోతే, నాకున్న ఉద్యోగాన్ని వదిలేయలేము, పెళ్లి చేసుకోకుండా సన్యాసిగా ఉండిపోవాలేమో, దేనికోసమో నువ్వు ఊరకనే భయపడిపోయి ఆయన సేవ చేయటం, ఆయన రాజ్యము కట్టడం, ఆయన కింద పనిచేయటం అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుందని ఎగిరికెళ్తేసేవారుగా ఉంటే పర్లా, అలా కాకుండా నన్ను వాడుకోవద్దు ప్రభువా, నన్ను వాడుకోవద్దు, పొరపాటున నన్ను పిలవద్దు ప్రభువా, నువ్వు మాట్లాడుతూ ఉంటే నిన్నేమి బలవంతం చేసి మెడపట్టుకుని ఆయన తీసుకెళ్లి ఈ గొప్ప సేవలో వాడుకోవడానికి మాత్రం ఆయన సిద్ధం కాలేదు. అదే మన మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మనం హృదయాన్ని తెరవకుండా, మనం చేతులు ఆయన వైపు చాపకుండా, మనం ఆయనకు మొదటి స్థానాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన మనల్ని వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి భయం మన హృదయంలో గూడు కట్టుకున్న ప్రతి భయం అది మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకమే అని, ఆత్మ నింపుదలకి ఆటంకమే అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఐదవ మాట మొదటి తెసలోనికి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మొదటి తెసలోనికి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడాలి. ఆత్మను ఆర్పకుడి, ఎప్పుడు ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకుడి అన్నాడు. ఎప్పుడు మనం ఆత్మను ఆర్పేసిన స్థితిలోకి వెళ్తామంటే, ఆయన నింపుదలను ఆయన నడిపింపును మనం అనుభవించలేమంటే ఆయన మాట్లాడుతున్న మాట అదే, ప్రవచించడను నిర్లక్ష్యం చేయకుడి అన్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేయుడి అన్నాడు. మనం పరీక్షించి ఇది మేలయింది అని తెలుసుకొని దాన్ని కౌగులించుకొని దాన్ని హత్తుకునేవారుగా మనం ఉండకపోతే మనం కోల్పోతామట, ఆత్మను ఆర్పేసిన వారుగా మనం ఉంటామట. దీన్ని మనం సహజంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినా, ఆత్మ నింపుదల కోసం మాట్లాడినా, రకరకాల భేదాభిప్రాయాలు, రకరకాల విమర్శలు లోకంలో ఉన్నాయి. వాటికి మనం ఏదో తావిచ్చేవారుగా మనం ఉండకూడదు. మన మట్టుకు మనం కూడా ఇతరులు విమర్శించేవారుగా మనం ఉండకూడదు. భాషల వరాలు ఉన్నాయా ఆగిపోయాయంటే బైబిల్లో ఉన్నాయనే రాయబడింది. అయితే కొన్ని క్లాజెస్ కండిషన్స్ టర్మ్స్ అని పెట్టాడు, అది దానికి భాషలకు అర్థం చెప్పేవారు ఉండాలని. మాట్లాడుతున్న భాష ఏ భాష, చేస్తున్న పరిచర్య ఏంటిది అన్నది మనం వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవటం మంచిది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, అలాంటప్పుడు నిందించడం కూడా మంచిది కాదు అన్నది వాక్యం విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. బైబిల్లో సందర్భం రాయబడింది. 2వ సమయ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. రాజైన దావీదు జీవితంలో ఆయన దేవుని మందసాన్ని ఆయన తన పురానికి తెచ్చుకోవాలనుకున్నాడు, ఆశపడ్డాడు, మొత్తానికి ఒకసారి ఫెయిల్ అయ్యాడు, రెండవసారి చాలా గంపడంత ఆశతో చాలా సిద్ధపడుతూ వెళ్ళాడు, మొత్తానికి మందసాన్ని ఆయన తీసుకొని తన పురానికి తీసుకొస్తా ఉన్నాడు. 14వ వచనం ఏముంటుందో చూడండి. 13-14వ వచనంలో ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు కొవ్విన దూడ ఒకటియు వధింపబడిన దావీదు నారతో నేయబడ్డ ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాచిమాడుచుండెను. అది రైటా రాంగ్? డాన్స్ వేయొచ్చా వేయకూడదా? క్రైస్తవులు డాన్స్ వేయొచ్చా వేయకూడదా? నువ్వేమనుకుంటావో నాకు తెలియదు, కానీ దావీదు విషయంలో మాత్రం దావీదు భార్యకి మేఘాలకు మాత్రం చాలా బాధ వచ్చేసింది. చాలా బాధ వచ్చేసి దావీదుని ఆమె హృదయంలో హీనపరుచుకుంది అని రాయబడింది. 16వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుంచి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు ఉన్న దావీదుని కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచను. ఏంటి అలగా జనంలో ఎగురుతూ ఉన్నాడు, రాజు అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు, మొత్తానికి ఏమనుకుందో. ఇప్పటికే ఒక పక్క ఏమో తండ్రి రాజు, రెండో పక్క భర్త రాజు, ఇద్దరు రాజులే కదా. ఆ మాత్రం ఉంటుంది చాలా బెట్టుంది. దేవుని మందసం దగ్గర దావీదు ఒళ్ళు మర్చిపోయి ఆ శక్తి కొలత చేస్తున్న అనాచ్యానికి ఆ తన్మయానికి ఆమెకు మాత్రం నచ్చల హీనపరుచుకుంది. 20వ వచనంలో ఆమె డైరెక్ట్ గా కూడా దావీదు అంటారు, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మేకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూస్తుండగా వృద్ధుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతున్నావని అపహాసం చేసినందున అన్నాడు. అది రైటా రాంగా అంటే 22వ వచనం సమాధానం చెప్తుంది. 22వ వచనం ఏమంటుంది? వాక్య 22వ వచనం చివరి మాట, మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనక ఉండెను అన్నాడు. అంటే దావీదును దేవుడు యాక్సెప్ట్ చేశాడా యాక్సెప్ట్ చేయలేదంటే అతడు హృదయంతో ఎలా ప్రేమించాడు, దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడు, అవన్నీ దేవుడికి నచ్చాయి. ఆమెకు నచ్చలే. దానివల్ల ఎవరు నష్టపోయారు? ఆమె నష్టపోయింది. కాబట్టి మనం ఇతరులను విమర్శించటం, మనం ఇతరులు ఏదో చెప్పిన దాన్ని పట్టుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని మనం ఆత్మ నింపుదల కొరకు ఆశపడకపోవటం, మొత్తానికి నష్టపోయేది మననే అని వాక్యం నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ఈ మనం ఆత్మ నింపుదల అనుభవంలోకి రాకపోవడానికి గల కారణాల్లో ఒకటి, మనం వాక్యాన్ని సత్యాలను తెలుసుకోకపోవటం. రెండు, ఇతరులతో పోల్చుకొని మనలో ఉన్న వరాన్ని వాడుకోకుండా వాళ్ళకున్న వరాలు మనకు లేవని చెప్పి మనం అమాయకంగా మనకున్న వరాలను నిర్లక్ష్యం చేయటం. ఆ మూడవ మాట, ఆయన మనకిచ్చిన వరాన్ని ప్రజ్వలింప చేయాల్సిన స్థానంలో ప్రజ్వలింప చేయకుండా నెగ్లెక్ట్ చేయటం. నాలుగవది, ఎవరికో భయపడటం, భయాల తోటి దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న మన ముందుకు రాకపోవటం. అలాగే ఐదవది, మనం పరిశుద్ధాత్మ దేవుని విషయంలో సత్యాలను వాక్యంలో రాయబడ్డ మాటని చిన్న బిడ్డల వంటి మనస్సుతో అంగీకరించాలి తప్ప విమర్శన దృక్పథంతో సంఘంలో ఎవరినో చూసి మనం ఈ శ్రేష్టమైన వరాల విషయంలో మనం నష్టపోతాం, ఇతరులు నిందించడం మంచిది కాదని జ్ఞాపకం చేస్తున్నాం. చివరిగా, మరి మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు, ఎలాంటి వారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అన్నది మనం ఆలోచన చేయటం ద్వారా మనం ఈ విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాం. వాక్యం ఏముంటుందో మనం చూడాలి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో మాటి మాటికి రాయబడుతున్న మాటలు 7వ వచనం, చెవిగా గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు ఆయన. 11వ వచనంలో, ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటాడు. 17వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. 7 సంఘాలతో మాట్లాడుతూ ప్రతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ముగింపు వచ్చిన అదే, ఆత్మ చెబుచున్నాడు నువ్వు వినాలి, వినగలిగిన మనసు నీకు ఉండాలి అంటాడు. ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ కూడా చివరిలో ఒక మాటలాగా అన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో, ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పాలి. ఆయన రమ్ము అని పిలుస్తా ఉన్నప్పుడు వినాలట. వినటం మాత్రమే కాదు, కానీ వినదానికి లోబడాలి. దాన్ని విధేయత అంటాం. దేవుడు తన ఆత్మను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరిలో మనం ఈ అన్నింపుదలను మనం చూడగలమన్నప్పుడు వినాలి. ఆయన చెప్పిన మాటలు వినాలి అన్న మాట దగ్గర చదవాలి, అన్వేషించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. 2వ మాట, అపొస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. అపొస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 32వ వచనంలో ఆయన ఏమాశిస్తున్నాడు రాయబడింది, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఎవరికి ఇస్తాడట తన ఆత్మను ఆయన? ఎవరు విన్నదానికి విధేయత చూపిస్తారో, ఎవరు నేర్చుకున్న దానికి విధేయత చూపిస్తారో, ఎవరు నేర్చుకున్న వాక్య సత్యపు వెలుగులో వారు ఉండడానికి ఇష్టపడతారో వారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన విధేయత. ఆ ఒబీడియన్స్ విషయంలో దేవుడు రాజీ పడేవాడు కాదు. ప్రారంభంలో నేను జ్ఞాపకం చేస్తాను, మన మట్టుకు మనం కేర్లెస్ గా ఉంటే, మన మట్టుకు మనం ఆకలి లేకుండా ఉంటే, మన మట్టుకు మనం ఆ హృదయాన్ని కప్పుకొని కూర్చుంటే, అమ్మో నన్ను పిలవకూడదని భయపడతాం అనుకుంటే, మనకున్న వరాన్ని ఎరగని వారిగా అమాయకంగా మనం ఉంటే, ఉన్నదాన్ని వాడుకోకుండా మనం ఉంటే, ఆయన బలవంతంగా మనం వాడుకునేవాడికి లేడు. విధేయత చూపించేవారికే, విధేయత చూపించేవారికి. అపొస్తల కార్యాల గ్రంథం 2:38 మనం చూస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్నాడు. ఎప్పుడట ఎప్పుడట ఆ వాక్యలు ఏం చెప్తా ఉన్నాయి? మీరు మారు మనసు పొందాలి, నువ్వు స్టెప్ వేయాలి. పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభు నామంలో క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి పాప. అంత మాత్రమే కాదు, బాప్తీసం పొందాలి అన్నాడు. ఇవన్నీ చేస్తే ఆయన తన వరాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఆ వాగ్దానం ఎవరికట? ఆ వాగ్దానం ఎవరికట? ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి. ఆ విధేయత అన్న మాట దగ్గర 40వచనంలో మరొక మాట రాయబడింది. 40వచనంలో మరొక మాట రాయబడింది. చూడండి వాక్యం ఏమంటున్నాడు 40వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అన్నాడు. ఎలా ఉండాలట? ఆయన కావాలనుకుంటే లోకంకి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. ఆయనతోనూ ఉంటాను, లోకంతోనూ ఉంటాను, ఏమి నేను మారను, ఆయన మాత్రం నన్ను వాడేసుకోవాలంటే కుదరదు. వినాలి అంటున్నాడు, విధేయత చూపించాలి అంటున్నాడు, లోకానికి వేరుగా ఉండాలి. దాన్ని పరిశుద్ధతను, సాంక్టిఫికేషన్ అంటాం. పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయడం, పరిశుద్ధంగా ఉండటానికి లోకానికి వేరుగా జీవించడం, అది మన పార్ట్. అలాంటి వారిగా మనం ఉంటే ఆయన మనం వాడుకోవడానికి ఇష్టపడతాం అన్నాడు. వినాలి, విధేయత చూపించాలి, మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇక్కడే అపొస్తల కార్యాల గ్రంథం 8:9 మరొక మాట అన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 8:9 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతట భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఆయన ముందే చెప్పాడు, నేను మీకు ఆ శక్తినివ్వాలన్నా, ఆత్మచేత నింపాలన్నా మీరు నాకు రెడీ చెప్పాలి, మీరు నాకు మీ సమ్మతి చెప్పాలి, మీరు నాకు ఓకే చెప్పాలి అన్నాడు. విధేయత చూపించాలి. ఏ విషయంలో? ఆత్మను పొందుకొని ఇంట్లో కూర్చుంటూ గోర్లు గిల్లుకోవడం కొరకు కాదు. ఆ శక్తి, మీ శక్తికి మించిన ఆత్మశక్తిని మీకు ఇస్తాను, మీరు మాత్రం ఆ భూదిగాంతాల వరకు నాకు సాక్షులు ఇవ్వడానికి బయలుదేరాలి. మీరు అలా బయలుదేరతారంటేనే, మీరు సాక్షులుగా ఉంటానంటేనే నేను మీకు ఆ శక్తిని ఇస్తాను. మీరు ఉంటారు అన్న వాళ్ళు ఇక్కడ ఉండండి, ఈ పట్టణంలో ఉండండి, ఈ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, లేదండి మా వల్ల కాదంటే ఇంటికి పోయి తప్పుడు ముసుకేసుకొని పండుకోండి అన్నాడు ప్రభువే. వాళ్ళు ఏం చేశారు? ఇంటికి వెళ్ళారా? వెళ్ళలా, మేడగదిలోకి వెళ్ళారు, ఆ శక్తితో ప్రార్థన చేశారు. వారు సిద్ధపడ్డారు కాబట్టి దేనికి? ఆయన కాడి మూయడానికి, భూదిగాంతల వరకు ఆయన సాక్షులుగా నిలబడడానికి వారు సిద్ధపడ్డారు కాబట్టి ఆయన వాగ్దానం చేసిన ఆత్మను పెంతెకొస్తే దినమందు కుమ్మరించాడు. కాబట్టి వాక్యం ఏమంటుంది? విధేయత చూపించడం అన్న మాట దగ్గర ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, నీ ద్వారా భూదిగాంతల వరకు నా సువార్త వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్తున్నా అక్కడికి సువార్త తీసుకువెళ్ళాలి. అది నా వల్ల అవుతుందా ప్రభు అంటున్నావు కాబట్టి, నీ వల్ల కాదు కాబట్టి నీ శక్తికి మించి నా శక్తి నేను ఇస్తాను, నా నీ నోటికి నా ఆత్మను తోడుగా ఉంచుతాను. నీ జ్ఞానం కాదు, పరసంబంధమైన పరిశుద్ధాత్మ దేవుడి చేత కలిగే జ్ఞానాన్ని నీకు ఇస్తాను. నీ శక్తి కాదు, అద్భుత కార్యాలు జరిగిస్తాను. కానీ కమిట్మెంట్ ఒకటే, నీకు నాకు మధ్య కోవెనెంట్ ఒకటే, నువ్వు నా సాక్షిగా ఉండాలి అంటాడు. అది లేనప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి? నీకు ఆ సువార్త భారం నేనున్నాను ప్రభు, వాడుకుంటాను ప్రభు, నా జాతిని రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా జనాంగాన్ని రక్షించుకోవాలి, నా డిపార్ట్మెంట్ రక్షించుకోవాలి అన్న ఏ భారం లేనప్పుడు
నీకు ఎందుకు ఈ స్పెషల్ అనాయింట్మెంట్ అని అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఆత్మ నింపుదల అనుభవంలోకి రావటానికి ఆటంకాలు ఏంటో చూసాం. దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నాడో మనం చూసాం. వినేవారుగాను, విధేయత చూపించేవారుగాను, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేసేవారుగాను, ఆయన కొరకు సాక్షిగా నిలబడేవారుగాను మనం ఉంటే ఆయన నింపుతాను అంటున్నాడు. చివరిగా మనం చూసుకున్నాం ఒకసారి లూకాసు వార్త 11:9 చూద్దాం. లూకాసు వార్త 11:9 మనం ఆలోచించాలి. ఆయన మన అందరికి తెలిసిన మాటే, కానీ మనకు నచ్చినట్టుగా చదివాము, మనకు అర్థం కాకపోవచ్చు. ఆయన చెప్పినట్టుగా మనం చదివితే తప్పకుండా అర్థమవుతుంది. ఈ కాంటెక్స్ట్ లో మనం చదవాలి. 11:9 చూడండి. 11:9 అటువల్లి మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఆ అడుగుడి అన్న మాట దగ్గర అసలుకి మొహమాట పడకుండా సిగ్గు లేకుండా అడగమని, అడుగు నోరు తెరిచి అడుగు, మౌనంగా ఉంటే ఎట్లాగన్నాడు. సిగ్గు లేకుండా నోరు తెరిచి ఏం కావాలి అడుగు అన్నాడు. రెండో మాట ఎలాగ అంటాడు, వెదుకు అన్నాడు. వెదుకు అన్న మాటది అర్థం ఏంటి? ఏదో కనబడితే చేస్తానని కాదు కదా, దొరికేదాకే వెతకడం. అందుకే ఏ మార్గమంటున్నాడు, సిగ్గు లేకుండా ఏ దొరక ఏ వెతకమంటున్నాడు, ఇది దొరుకుతుంది అంటున్నాడు అంటే, కింద ఆయన 13 అన్నాడు, శ్రేష్టమైన మంచి ఏంటట, పరలోకముందున్న మీ తండ్రి అలాగ అడిగేవారికి మేడగదుల వారైతే అత్యాసక్తితో అడుగుతా ఉన్నా, సిగ్గు లేకుండా అడుగుతా ఉన్నా, సిగ్గు లేకుండా గొంతు చీల్చుకుని అడుగుతా ఉన్నారు. వారు తను అడిగారు కాబట్టి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా ఇస్తా. ఏం అడగమన్నాడు, ఏం వెతకమన్నాడు, దేని కొరకు ఆయన తలుపు తక్కమన్నాడు? పరిశుద్ధాత్మ కొరకు. కాబట్టి మన పాత్ర ఏంటి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. 5 మనం చూసాం, 5 మనం చేయాల్సిన పనులు కూడా మనం చూసాం. వినాలట, విధేయత చూపించాలట, పరిశుద్ధంగా జీవించాలట, సాక్షిగా బ్రతకడం కొరకు తీర్మానం చేసుకోవాలట, దాని కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలట. తప్పకుండా మనల్ని బైబిల్లో అపోస్తుల్ని, ఎన్నిక లేని వారిని గొప్పగా వాడుకున్నట్టుగా మనను వాడుకోవడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు మనం వాడబడలేకపోతున్నామంటే, 1 మనం ఈ కోవలో లేము, 2 మనలో ఉండకూడనవి కూడా ఉన్నాయి. ఏంటట, మనం చదువు, మనం ధ్యానం చేయం, మనం మనలో ఉన్న వరాన్ని ఏంటో గుర్తెరగమో, పక్కవాళ్ళతో పోల్చుకుంటున్నా, మనలో ఆయన ఇచ్చిన మనకిచ్చిన వరాన్ని వాడడానికి బదులు నిర్లక్ష్యం చేసేస్తున్నాం, దేనికో భయపడుతున్నాం, లేదా విమర్శనా దృక్పథంతో మనం చూస్తున్నాం. కాబట్టి మనం పొందుకోలేకపోతున్నామని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ నింపుదల, ఆ పెంతుకోస్తు అనుభవం, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ఎంతో అవసరమని ఈ లేఖనాల నుంచి ప్రభు మాట్లాడుతూ ఉండగా వాక్యపు వెలుగులో ఆశపడదాం, ఆయన అడుగుదాం, ఆయన నింపుదల అనుభవంలోకి మనం వెళ్దాం. అది మనకు ఆశీర్వాదం. అటు ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.